మా ప్రియమైన తండ్రి, ఇదిగో నాయనా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. మరి ప్రాతకాల సమయమున నా తండ్రి నూతన దినమున తండ్రి మమ్మల్ందరినీ ప్రభువా మరి ఒకసారి సజీవుల సంఖ్యలో లేవనెత్తి నా తండ్రి నీ సన్నిధిని సమకూర్చిన తండ్రి మాతో మాట్లాడిన ఇంటున్న దేవా నీకు స్తోత్రము. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా తండ్రి. మాతో మాట్లాడడానికి నా దేవా మరి ఎన్నికలైనటువంటి వ్యక్తురాలనైనటువంటి నా తండ్రి, నిష్ప్రయోజకురాలైనటువంటి తండ్రి నన్ను ఎన్నుకుని నా తండ్రి మాట్లాడబోతున్న దేవా నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన నీ పాదములు పట్టుకుని నా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని వాక్యం కొరకు ప్రభువా ఎదురు చూస్తుండగా నా దేవా మాతో మాట్లాడ ఉద్దేశించినటువంటి మాటల్ని నేరుగా మీరే ప్రభువా నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని జీవంగల వాక్యమును ప్రభువా ఈ రోజున మేము మా హృదయం నిండా నింపుకుని ప్రభువా బయలుదేరినట్లుగా మా మీద కృప చూపి దయ చూపమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పిల్లారా రండి చదువుకుందాము వాక్య భాగము. అపోస్తుల కార్యములు 1:3. అపోస్తుల కార్యములు 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. దేవునికి స్తోత్రము. దేవుడు ఉద్దేశించినటువంటి మాట మరి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారంట. శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత వారిలో ఉన్నటువంటి అలజడి, భయము, వారిలో ఉన్నటువంటి అపనమ్మకము, అనిశ్చితి యేసుక్రీస్తు ప్రభు బాహాటంగా చూచి ఎరిగిన వారు ఏంటున్నారు. మరి అటువంటి శిష్యులను మరి దేవుడు పదే పదే సందర్శిస్తూ పదే పదే కనపడుతూ ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తోంది. పిల్లారా ఈ వాక్యం వింటున్నంత సేపు మనల్ని మనము శిష్యుల స్థానంలో ఉంచుకుంటూ మరి మన జీవితాలని కూడా ఈ రోజున మరి వాక్యపు వెలుగులో సరిచూసుకున్న వలసిన వారమైంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను సజీవునిగా కనపరుచుకోవలసిన అవసరం ఏంటి? మరి ఎందుకంటే మరి 3.5 సంవత్సరాలు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో జీవించినంత కాలము వారి ఎరుగుదురు దేవుని యొక్క మహోన్నతమైన శక్తి. మరి పేతురే మాట్లాడతారు సజీవుడైన దేవుని కుమారుడు నిజమైన దేవుని కుమారుడు అని కన్ఫెస్ చేసినటువంటి ఒప్పుకున్నటువంటి పేతురు ఏం చేశారు? మరి ఆయన కూడా మరి భయపడుతూ అపనమ్మకంతో ఉన్నట్లుగా చూస్తాం. మరి తోమా ఏం చేశారు? ఇదిగో ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనేటటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి 40 దినములు ఒక మిషన్, ఒక సపరేట్ మిషన్ మీద శిష్యులకు అగపడుచు వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. మనం పునరుత్థానం అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అలజడి ఏంటంటే గవర్నమెంట్ వైపు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేక వారి యొక్క ప్రభుత్వం యొక్క ఆ చర్యను వారు సమర్థించుకుంటూ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో ఆయన ఎవరు ఎత్తుకుని వెళ్లారని చెప్పండి, ఆయన సజీవుడయ్యాడని అలాగే చెప్పుకుంటూ ఉంటారు, మీరు దాని కౌంటర్ గా మీరు ప్రచురం చేస్తూ వెళ్ళండి అని అటువంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులలో శిష్యుల యొక్క మానసిక స్థితి, శిష్యుల యొక్క భయభ్రాంతులకు గురైన స్థితి మనం చూడవచ్చు. యోహాను సువార్త 20:19-20. యోహాను సువార్త 20:19-20. అతడు 20:19-20 ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, తలుపు తీసుకోనకుండా తెరుచుకొనకుండా మూసుకుని లోపలే ఉండి భయభ్రాంతులకు గురైనటువంటి ఈ శిష్యుల వద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. మరి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్న శిష్యులను దేవుడు కనికరించినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. వారు భయపడి తలుపులు మూసుకొని ఉంటుండగా మరి తలుపులు తెరిచే దేవుడు. మన భయభ్రాంతులకు గురై మన జీవితాలలో మనం ప్రతి పరిస్థితిని, మనకున్న ప్రతి అవకాశాన్ని మనంతకు మనమే క్లోజ్ చేసుకుని ఉండవా. దేవుడు వచ్చి ఆ తలుపులను తీసే దేవుడు అయింటున్నాడు, మనతో మాట్లాడే దేవుడు అయింటున్నాడు. సమాధానం కలుగును గాక. ఎస్, ఆ పరిస్థితులలో మరి శిష్యులకు ఏమి అవసరమైంటున్నదంటే పీస్, ఒక ఒక నిశ్చితి, ఒక ధైర్యము, ఒక ఆదరణ అవసరమైంటున్నది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన్ని గనక తలుచుకున్నట్లయితే, ఇంకొక ఉద్దేశంతో వచ్చి ఉన్నట్లయితే, మరి ప్రభుత్వం దగ్గరికే, అక్కడ ఆనాడు ఆయన సిల్వ వేసినటువంటి ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికి దగ్గరికి పోయి కనపడవచ్చును. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ముందు ముందుగా తన సంఘాన్ని కట్టవలసినటువంటి, ఆదిమ సంఘాన్ని కట్టవలసినటువంటి పేతురు గారు, ఆ తర్వాత ఈ తన సంఘం యొక్క పరిచర్యలో కొనసాగవలసినటువంటి 12 మంది శిష్యులతో దేవుడు ఎంత చక్కగా ఇంటరాక్ట్ అవుతున్నట్లుగా మనం చూస్తాం. మరి శిష్యుల యొక్క ఆ మిషనరీ యాక్టివిటీస్ ని దేవుడు మళ్ళీ మొదలు పెట్టడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం 21వ అధ్యాయంలో చూసినట్లయితే, పేతురు తిరిగి మరలా చేపలు పట్టే ఆ ప్రొఫెషన్ లోనికి, ఆ వృత్తిలోనికి వెళ్ళనాయించినట్లుగా మనం చూడవచ్చు. మరి యేసుక్రీస్తుతో వాళ్ళ అన్ని దినాలు మరి ఆ సంచరించినటువంటి దినాలు, పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో దేవుడు బోధించినటువంటి అనేకమైన పరలోక రాజ్య సంబంధమైనటువంటి బోధలు వాళ్ళు మరిచిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయనతో గడిపినటువంటి ఆ రోజులలో దేవుని యొక్క పరిచర్య ఉద్దేశము వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత యేసుక్రీస్తు వారు గ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇలా మరి ఎవరికి భయపడి ఉంటున్నారు? యూదులకు భయపడి అనే మాట మనం చదువుకుంటున్నాం. సమాజానికి భయపడి ఉంటున్నారు. అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకు వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు తలుపులు మూసుకొని కూర్చుంటున్నారు. ఈ పరిస్థితులలో మరి తదుపరి భవిష్యత్ కాలంలో సంఘాన్ని స్థాపించి సంఘం యొక్క పరిచర్యలో ఘోరమైనటువంటి వ్యతిరేకత మధ్య పరిచయులు, శాస్త్రజ్ఞులు, మరి అప్పటి అధికారులు అందరూ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని తొక్కి పట్టాలని, అణిచివేయాలని, ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్ చేయాలని వాళ్ళు భావిస్తున్నప్పుడు, మరి శిష్యులైనటువంటి వారు ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి, డయర్ నీడ్ ఫర్ మినిస్ట్రీ, మరి చాలా అత్యంతమైనటువంటి అత్యవసరమైనటువంటి మిషన్ అక్కడ ముందుండగా, మరి శిష్యులు ఈ విధంగా భయపడుతూ ఈ విధంగా వాళ్ళు తలుపులు మూసుకొని ఉంటుండగా, మళ్ళీ మనం లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో మనం చదివినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, అక్కడ కూడా శిష్యుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు భయభ్రాంతులకు గురైనట్లుగా, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడనని తలంచిరి. అప్పటికి కూడా అంతకుముందు ప్రభు వారు ఏమన్నారు, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగాకని వారితో అనెను, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమ కనబడినని తలంచిరి, ఆత్మ తమ కనబడినని. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవునుగాక అంటే కూడా వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు, మానసిక బలహీనతలో ఉన్నారు, మరి దిగులు పడుతున్నారు, భూతము అనేటటువంటి ఒక భ్రాంతిలో ఉంటున్నారు. అటువంటి వారికి దేవుడు తను తాను సజీవునిగా కనపరుచుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో కూడా, మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ కూడా మానసిక పరిస్థితి ఎట్లా ఉందంటే, వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. మరి అంతకు ముందు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక దేవదూత అప్పుడు 5వ వచనంలో, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తలని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి మిగుల కలవరపడి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడ యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గల్లయలోనికి వెళ్ళిచున్నాడు, నీవు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ఇక్కడ మెన్షన్ చేశారు శిష్యులతో, ఎస్పెషల్లీ పేతురుతో చెప్పండి అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి విస్మయం నొందుచు వణకుచు
సమాధి యుద్ధ నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు భయపడినందువలన ఈ సువార్తను మరి ఎవరితో చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు సంచరించుచు, వారికి అగపడుచు, తను తను సజీవునిగా కనపరుచుకోవలసినటువంటి అవసరత ఏర్పడింది. అపనమ్మకము వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని పారద్రోలాలి. మరి ఈ విధంగా జరుగుతుందని కూడా మరి యేసుక్రీస్తు వారు ఆయన పరిచయ చేసినటువంటి ఆ దినాలలో శిష్యులతో మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తాం. ఒకసారి మనము ఈ వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 26:31 అక్కడ మనం చూసినట్లయితే మనం చదివినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని ప్రభువారు మాట్లాడుతున్నారు. మరి నిజంగా జరిగింది. మరి దేవుని యేసుక్రీస్తు వారిని పట్టుకుని పోయినప్పుడు వారందరూ పారిపోయిరి అనే మాట మనం చదువుకుంటున్నాం మత్తయి సువార్త 26:56, అలాగే మార్కు సువార్త 14:50 మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకేమని ఉంటుందంటే శిష్యుల యొక్క పలాయన చిత్తం మనం చూస్తుంటున్నాం. అంతవరకు క్రీస్తుతో ఉన్నటువంటి వారు మరి గెత్సెమనే తోటలో ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రభువును డిటైన్ చేసి కంట్రోల్లోకి వారిని నిర్బంధించుకుని తీసుకుని వెళ్తున్నారు, అప్పుడు శిష్యులత గురించి మనకు ఒక మాట, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి అనే మాట మనం చదువుతున్నాం. అప్పటి నుండి కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క బలహీన స్థితిని, శిష్యుల యొక్క అపనమ్మక స్థితిని గమనిస్తూనే ఉంటున్నారు. మరి పునరుత్థానం అయిన తర్వాత ఆరోహణులై వెళ్లక ముందక పూర్వము శిష్యులతో దేవుడు గడిపినటువంటి ఆ రోజులను మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. మన గమనంలోకి వస్తున్నటువంటి ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు గ్రహిస్తూ ఉంటున్నాం. భయభ్రాంతులకు గురైన పరిస్థితి, మరి సమాజానికి భయపడిన పరిస్థితి, యూదులకు భయపడిన పరిస్థితి, అక్కడున్నటువంటి నిజాన్ని చెప్పడానికి భయపడి, నిజమేంటి వాళ్ళు చూసి ఉన్నారు, సమాధిలోనికి తొంగి చూసి ఉంటున్నారు. మరి దేవదూతలు కూడా వాళ్ళతో చెప్పి ఉంటున్నారు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన లేచి ఉన్నారు, సజీవుడైన దేవుని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు, వెళ్లి చెప్పండి అనే మాటలు వాళ్ళు విన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భయభ్రాంతులు, మళ్ళీ బలహీనమైన మానసిక పరిస్థితి, అపనమ్మకము, అనిశ్చితి, ఈ పరిస్థితులలో ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కనికరపడి, వారి మీద జాలిపడి, వారితో మరి ఈ ముందున్నటువంటి తన సంఘం యొక్క కట్టడానికి సంబంధించినటువంటి ఆ పునాదులకు సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని, ఆ సందేశాన్ని వాళ్ళకి ఇవ్వటానికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నారని మనం వాక్యంలో చదువుకుంటున్నాం. ప్రియులారా, ఇది మార్కు సువార్త 16:14 మనం చూసినట్లయితే మార్కు సువార్త 16:14 అక్కడ ఏమని ఉంటుందంటే దేవుడు ఇంకా మొదలు పెట్టారు, వాళ్ళతో మాట్లాడడానికి మొదలు పెట్టారు. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. గద్దించట మరి అన్ని సామధాన దండోపాయాలు అంటాం కదా, మరి శిష్యులతోని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ 40 రోజులు వాళ్ళ మధ్య అగపడుచు మొదట సమాధానం కలుగునుగాక అని మాట్లాడారు. మరి వారి యొక్క అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను అని మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మరి లూకాసు వార్త 24:24 మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు మందమతులారా అని మాట్లాడుతున్నారు. 24:24 అక్కడ ఉన్నటువంటి వారు, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయన్ని చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకే ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మరి ఒకసారి మరి లేఖనాలన్నింటినీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చర్చించినట్లుగా మనం చూస్తాం. అదే ఇందాక మనం మూలవాక్యంలో చదువుకున్నాం, వారికి అగపడుచు దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను లేదా రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎంత ప్రయాసపడి ఉంటారు కదా. ఇదిగో మరి ఈ 12 మంది లేదా ఈ 11 మంది శిష్యులనే దేవుడు మరి ప్రపంచంలోనికి పంపబోతున్నారు, ఒక ఒక ఆర్డర్ ఇచ్చి ఒక ఆజ్ఞనిచ్చి పంపబోతున్నారు, మీరు వెళ్ళి మీరే దీనికి సాక్షులు అని లూకాసు వార్తలో మరి నొక్కి వక్కానించినట్లుగా మనం చూస్తుంటున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటించబడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? మరి తనతో పాటు జీవించి తన యొక్క ఆ ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిని అనుభవించి ఆయన ఫిజికల్ గా మనుష్య రీతిగాను లేదా దేవుని రీతిగాను రెండు పర్ఫెక్ట్ ఆ స్టేచర్స్ లో దేవుణ్ణి కనులారా చూచి ఆయన యొక్క అద్భుతాలన్నీ చూచి రూపాంతరం చూసినటువంటి వీరందరూ తిరిగి సహజమైనటువంటి మానవ బలహీనతలోనికి వెళ్లిపోచుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో 40 రోజులు వారి మధ్యలో సంచరించుచు తను తాను సజీవునిగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం దాకా చదువుకున్నట్లుగా మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తనను గురించిన వచనముల భావము వారికి తెలిపెను. మనం అంటాం రెడ్డిచ్చి మొదలెట్టాడు అన్నట్టుగా శిష్యుల పరిస్థితి అలా తయారైంది. మరొకసారి వాళ్ళకి లేఖనాలన్నింటినీ బోధించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఒకసారి 40 దినములను ఒక వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ రిసోర్స్ఫుల్ డేస్ గా మనం శిష్యుల మధ్యలో గడిపినట్లుగా మనం చూడగలం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా ఆయన 30-31 వచనాలు మనం చూసినట్లయితే ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది. ఆయన మధ్యలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితి ఇదిగో. ఆయన రొట్టె విరిచి మరి వారికి పంచిపెడతగా, పంచిపెట్టడానికి ముందర ప్రతిసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసేవారు? దేవునికి ప్రార్థన చేసి స్తోత్రం చేసి దేవుని మహిమపరిచి స్తుతించి వారికి రొట్టెను పంచిపెట్టడం మనం సువార్తలో చూస్తాం. అప్పుడు ఆయన గుర్తుపట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి ఎంతలా వారి కన్నులు మూసుకొని పోయినాయో మనం ఆలోచించవచ్చు. మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో కూడా అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పను గనక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి అప్పుడు యేసుక్రీస్తుని ప్రేమించిన శిష్యుడు అంటారు ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్తారంట. అయ్యో మరి అంతవరకు వారి మధ్యలోనే సంచరిస్తూ అనేక మాటలు వాళ్ళకి బోధిస్తూ ఉన్నప్పుడు వారు గుర్తుపట్టలేని పరిస్థితి. అప్పుడు అంటారంట మనకు తెలుసు యోహాన్ గారని ఆయన ప్రభువు సుమీ అని పేతురు గారితో చెప్తారంట. దేవుడు మరి ఒకసారి మరి ఒక ఆయన జీవించినటువంటి 3.5 సంవత్సరాలు శిష్యులతో పాటు ఆయన గడిపినటువంటి ఆ 3.5 సంవత్సరాల కాలాన్ని మరి ఇంకొక మినియేచర్ జీవితాన్ని వాళ్ళ మధ్యలో గడిపినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ పునరుత్థానుడైన దేవుడు పునరుత్థాన బలముతో వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము మన గమనంలోనికి ఉంచుకుందాం గాక. మరి ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక అవిశ్వాసమైంది అనెను. మరి తోమా యొక్క అవిశ్వాసాన్ని మనం మరి ప్రభు యేసుక్రీస్తు వారిని సిలువ వేయక ముందర పేతురు యొక్క అపనమ్మకాన్ని లేదా దేవుని యొక్క ద్రోహమును మనం చూసాం. ఆ తర్వాత పేతురు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు వీరిలో ఉన్నటువంటి బలహీనతలను ఆనాటి నుండే గెత్సెమనే తోటలో ఎప్పుడైతే పేతురు బొంకడం మొదలు పెట్టారో శిష్యులు విడిచిపెట్టి పారిపోయారో ఆనాటి నుండే శిష్యుల మీద తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికను యేసుక్రీస్తు వారి ద్వారానే తిరిగి పునరుత్థానం అయిన తర్వాత తిరిగి వాళ్ళని రిస్టోర్ చేసినట్లుగా వారిని తిరిగి మరి జీవంలోనికి జీవముగల దేవుని యొక్క సజీవుడైన దేవుని యొక్క నిజమైన శిష్యులుగా వాళ్ళని రిస్టోర్ చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా అంతకుముందు లూకాసు వార్త 24వ అధ్యాయం 38 నుండి 41 వరకు చదివినట్లయితే నేనే ఆయనను అంటకు నా చేతులను నా పాదములను తాకి చూడండి నా గాయాలను వేలు పెట్టి చూడండి నేనే ఆయనను. సి హౌ మెనీ టైమ్స్ ఎన్ని విధాలుగా
పరిపరి విధాలుగా అనేక మాటల ద్వారా, క్రియల ద్వారా, బోధల ద్వారా, అద్భుతముల ద్వారా శిష్యులకు మరి ఒకసారి తను తాను సజీవుడిగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంత కష్టపెట్టారు కదా దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారికి ఇంకొక డౌట్ వచ్చింది. ఇంకా తేల్చుకుందాం మరి పేతురు గారితోనే ఆయన చర్చించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. 21వ అధ్యాయంలో సీమోను పేతురుతో మరి 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ఇంతకు నేనేమో నీ 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 మీద నేను ఒక సంఘమును కట్టాలని నేను భావిస్తూ ఉద్దేశించి ఉంటుండగా మరి లేఖనాలన్నీ నెరవేరినట్లుగా నా మరణానంతరము మరి తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని మీకు ఒక ఆదరణకర్తను, సంచకరువును, మరి పరిశుద్ధాత్మను మీ మీద పంపి మీరు శక్తితోనూ బలముతోనూ నింపబడతారు. నేను ఇంతగా ఆలోచిస్తూ నా మరణానంతరము నాకు సాక్షులుగా మీరుండాలని నేను ఉద్దేశించుంటుండగా మీరు ఇంత బలహీనులై నన్ను గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి, మరి నేను మాట్లాడిన మాటలన్నీ మరిచిపోయినటువంటి పరిస్థితి, మనుష్య కుమారుడు మరి మనుషుల చేతికి అప్పబడి అప్పగించబడి మరణించి తిరిగి 3వ దినమున పునరుత్థానం అవుతాడనేటువంటి ఈ మాటలన్నింటినీ యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పినప్పటికీ వారి యొక్క పరిస్థితి మనం ఇందాక మనం ధ్యానం చేసి ఉంటున్నాం. మరి యూదులకు భయపడుతూ, దిగులు పడుతూ, భయభ్రాంతులకు గురవుతూ, భూతము అనుకుంటూ, మరి భయముతో పునరుత్థాన విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఉంటూ, అలాగే మృతిని గాని సందేహించిరి అనే మాట కూడా మనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనంలో మృక్కిని కాని సందేహించిరి. ఇది చూడండి, మృక్కుతారంట అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయనను చూసి మొక్కుతారంట. అది చాలా మనం చదివినట్లయితే అయ్యో ఇంతగా వాళ్ళు బలహీన పడిపోయారా అని అనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 28:17 వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కాని కొందరు సందేహించిరి. శిష్యులు 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లి వారు ఆయన చూచి ఆయనకు మృక్కిరి కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఒక్కరిద్దరిని కాదండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. దిస్ వాజ్ ద మిషన్ ఆఫ్ ద రెసరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మిషన్ శిష్యులకు బోధిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొన వలని వారికి బోధించిది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ప్రియులారా, ఇదిగో ఇప్పుడు మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవలసినటువంటి సమయం ఆసనమైనది. మరి ఈ వాక్య భాగాన్ని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడినటువంటి ఉద్దేశమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవం గల వాక్యమును బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రము మహిమ ప్రభావం కలుగును గాక. మరి పునరుత్థాన దినాన్ని జరుపుకొని ఉన్నాం. అంత పూర్వము శుభ శుక్రవారాన్ని జరుపుకొని దేవుడు మాట్లాడినటువంటి మరి 7 మాటల ధ్యానంలో ఎంతగానో మన హృదయమారా దేవుని ఆరాధించుంటున్నాం. ఆయన మాటలు మన జీవితాలకు అనుభవించుకొని ఉంటున్నాం. మరి ఆయన క్షమాపణను, ఆయన యొక్క రక్షణను అనేక 7 మాటల ద్వారా అనేక విషయాలు మనము ఆ లెంట్ డేస్ మొత్తం ధ్యానించి ఉంటున్నాం. ఆ తర్వాత పునరుత్థానం యొక్క బలమును మనం ఎట్లా అన్వయించుకోవాలి అనే విషయాలను అనేక సంఘారాధనలోను, అనేక కాన్ఫరెన్సెస్ లోను, మరి దేవుని యొక్క దాసుల ద్వారా మనం విని ఉంటున్నాం. దేవుడు ఆరోహణ యొక్క పూర్వము మరి వారికి 40 దినాలు కనపడి మాట్లాడినటువంటి మాటలు, అక్కడ తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవలసినటువంటి ఆవశ్యకత కూడా మనం చూసి ఉంటున్నాం. హౌ ద 11 disciples వర్ వెరీ మచ్ అస్ట్రేడ్. వారి యొక్క ఉన్నటువంటి ఆ దర్శనాల నుంచి పక్కకు తొలగిపోయి ఉంటున్నారు, ఆ బోధల నుంచి పక్కకు తొలగిపోయి ఉంటున్నారు. వారి మధ్య ఉన్నటువంటి లేదా ఆ సమాజంలో, ఆ గవర్నమెంట్ లో వారి మధ్య ఉన్నటువంటి ఆ ఒత్తిడికి లోనై వాళ్ళు ఎంతలా దేవుని గుర్తుపట్టలేకపోయారో, స్వయంగా ఫిజికల్ గా ఇదిగో నేను ఈ రక్త మాంసాలు దయ్యానికి ఉండవు, నన్ను దయ్యమని అనుకోవద్దండి, ఇదిగో నా చేతులు చూడండి, ఎంతలా దేవుడు తను తాను సజీవునిగా కనపరుచుకోవటానికి ఎంత కృషి చేశారు, ఎంత ఇబ్బంది పడ్డారు. దీనంతటి వెనకాల
యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉద్దేశం మనం ఇందాక చదువుకుని ఉంటున్నాం. ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేను నేనే, నన్ను సజీవునిగా మీరు గుర్తించండి. గుర్తించి మరి ఇక్కడి నుంచి నేను ఆరోహణ అయిన తర్వాత మీరు దేశంలో సమస్త జనములకు వెళ్లి నన్ను శిష్యులనుగా చేయండి అనే మాట మాట్లాడతారు. మరి శిష్యులను అంతటితో ఒంటరిగా వదిలివేయలేదు కానీ ఇదే మూలవాక్యం యొక్క కంటిన్యూషన్ మనం చదువుకున్నట్లయితే, ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యు వెయిట్ ఫర్ మై ప్రామిస్. నా వలన మీరు పొందిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. మనకు తెలుసు ఆ తర్వాత అపొస్తలుల కార్యములు చదువుకుంటూ వెళ్తే మరి పరిశుద్ధాత్మ నాలుకల రూపంలో వారందరి మీదకి ఆవరించి ఉన్నప్పుడు మరి దేవుని యొక్క బలమును శక్తిని పొందుకుని భాషలలో మాట్లాడినటువంటి శిష్యులను మనం ఎరుగుదుము. మరి ఈ మిషన్ కోసం 40 రోజుల పాటు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల మధ్యలో సంచరించుచు, మరి దేవుని రాజ్యమును గురించిన అనేక విషయాలను బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరచుకొనెను. ఓకే, బహుశా ఆ పరిస్థితులలో మరి యేసుక్రీస్తు ప్రభు వారికి అది అత్యవసరం అనిపించింది. 40 దినాలు తప్పకుండా వీళ్ళ మధ్యలోనే సంచరించాలి. ఇదిగో ఈ విధంగా కృంగి కృషించి భయపడుతూ భయభ్రాంతులకు గురవుతూ మరి సువార్త కూడా చెప్పలేనటువంటి పునరుత్థానం యొక్క మరి ఆ వార్త కూడా చెప్పలేనంతగా, ఎందుకంటే ఆ మత్తయి సువార్త 28:8 ఉన్నట్టుగా వారు భయంతోను ఆనందంతోను ఉన్నప్పటికీ మరి వాళ్ళు మార్కు సువార్త 16:8 చెప్పినట్లుగా వారు భయపడినందున ఎవరితో ఏమయో చెప్పలేదు. మరి ఇట్లా ఉంటే హౌ ద గాడ్స్ మిషన్ విల్ గో, ఎట్లా ముందుకు వెళ్తుంది అనేసి మరి ఈ విధమైనటువంటి ఆదిమ సంఘాన్ని నిర్మించక ముందరు మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాకపూర్వమే, ఆరోహణుడు కాకపూర్వమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొప్ప పరిచర్య, శిష్యుల మధ్య పరిచర్యను ఈ రోజున దేవుడు మన ముందుంచుంటున్నారు. మరి మనం కూడా బై యాక్సిడెంట్ ఆర్ బై అన్ ఇన్సిడెంట్ మనము ఎస్ఎఫ్జీలో చేరలేదు, కానీ దేవుడు ఒక మిషన్ తో సోల్జర్స్ ఫర్ జీసస్ అనేటటువంటి ఒక సహవాసంలోనికి మనం పిలబడి ఉంటుండగా, ఒక సహవాసంలోనికి మనం సమకూర్చబడి ఉంటుండగా, మరి దైవదాసులు శ్రీ మహేష్ గారి యొక్క దర్శనాల ద్వారా దేవుడు మరి 190కి పైగా సహవాసాలని కడుతూ అటు చిన్నబిడ్డల మధ్య, ఇటు యవనస్తుల మధ్య, ఇటు ఉద్యోగస్తుల మధ్య, పెద్దల మధ్య, మరి ఉద్యోగులు కాని వారి మధ్య డిఎఫ్జే సహవాసాలను కడుతూ మరి ఎందుకు దేవుడు మనల్ని ఈ మిషన్ లోనికి పిలిచింటున్నారు, ఏం మాట్లాడనంటున్నారు, మనం ఇంకా భయభ్రాంతులకు గురవుతుంటున్నామా, ఇంకా దేవుని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటున్నామా, దేవుని యొక్క వార్తను మరి 10 మందికి పంచడానికి మరి అనేక మంది మధ్య వార్తను తీసుకెళ్లటానికి మనం ఇంకా లోపల ఎలాంటి భయాలు ఉంటున్నాయి, దేవుడు ఇంకా ఎన్నిసార్లు తను తాను మనకు సజీవునిగా కనపరచుకోవలసిన అవసరం ఉన్నది, మరి ఏ మార్గాల గుండా బోధించుతున్నారు, అద్భుతాలు చేస్తుంటున్నారు. మన ఎదురుగా 66 పుస్తకాలకి లేనటువంటి పరిశుద్ధ గ్రంథంలో వాట్ నాట్ దేవుడు మనకు చెప్పని విషయాలు ఏమున్నాయి, ఇంకా మరి ఇంకా ఎందుకు తడబడుతున్నామా, భయపడుతున్నామా, వెనకడుగు వేస్తుంటున్నామా, మరి శిష్యులలాగా మనకు కూడా దేవుని యొక్క దర్శనాలు కలగలేదా, దేవుడు మనకు కనిపించలేదా. ఇదిగో మనము ఒకసారి ఎస్ఎఫ్జే సహవాసంలోనికి వచ్చిన తర్వాత మనందరికీ శిష్యులకు కలిగినటువంటి ఒక ఆజ్ఞ మనకు కూడా కలిగి ఉంటున్నది. ఇదిగో సమస్త జనములను దేవునికి శిష్యులుగా మార్చవలసినటువంటి ఒక మిషన్ మన ముందు ఉన్నది. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలను మనందరము తిరిగి మరి ఒకసారి మనకు వీలైనప్పుడు ఇంకొంచెం లోతుగా ధ్యానించడం గాక, మరి ఆరోహణుడు కాకపూర్వము 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలు పొందిన తరువాత వారికి అగపడుచు, దేవుని రాజ్యములను గురించి బోధించుచు, అనేక ప్రమాణములను రుజువులను చూపుతూ వారికి తను తాను సజీవునిగా కనపరచుకొనెను. దేవునికి స్తోత్రము. మన దేవుడు సజీవుడు. మనం చదువుతున్నటువంటి వాక్యము జీవము గల వాక్యము, మనం బోధిస్తున్నటువంటి వాక్యం కూడా మనల్ని జీవింపచేసే వాక్యము. ఇదిగో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని మరి కీర్తనకారుడు అన్నట్లుగా నిత్యము మనము ధ్యానిస్తూ మరి ప్రార్థిస్తూ దేవుని యొక్క వాక్యంలో మనము ఎదుగుతూ జీవము గల ఒక దేవునితో సహవాసం చేస్తూ ఆయన ద్వారా మనం అనేక ఆశీర్వాదములను పొందుతూ మరి పరలోక రాజ్యములకు వారసులగునట్లుగా మనల్ని పిలుచుకున్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము వెరీ సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాది దేవునికి ఎంతగానో మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. మనల్ని ధైర్యపరిచే దేవుడు, సమాధానం కలుగునుగా కానీ సమస్తమైన జ్ఞానం అనుగ్రహించిన దేవుని సమాధానాన్ని దేవుడు మనకు ఈ రోజున అనుగ్రహించినట్లుగా మనం వింటున్నాం ప్రియులారా. మరి ఈ వాక్యం బట్టి దేవాది దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఈ వాక్యం మన జీవితంలో నూరంతలుగాను మరి వెయ్యంతలుగాను ఫలించినట్లుగా దేవుడు మన మీద కృప చూపును గాక. దేవునికి స్తోత్రం. మరి అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎఫ్జే నిర్వాహకులకు శ్రీ మహేష్ గారికి, ఈ రోజున వాక్యం ఈ కాన్ఫరెన్స్ నడుపుతున్నటువంటి ఏపీటీఎస్ అగ్రికల్చర్ సహవాసం అంతటికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మేడం ప్రైజ్ లోడ్ మేడం.